నా వర్ణనద మత్తయి సువార్త 12:38-39 వచనాలు. అప్పుడు శాస్త్రులోను పరిసయ్యుల్లోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచిక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లానెను, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచిక్రియను అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచిక్రియే గాని మరి ఏ సూచిక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు.
40-41 వచనంలో సిస్టర్ కృపా బెనర్జీ గారు ట్రైనింగ్ టీమ్ నుంచి చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాం.
బ్రదర్, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగిలపు కడుపులో ఎలాగూ ఉండునో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిదిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటి గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
42 బ్రదర్ సువర్ణ రాజు గారు కాకినాడ సహవాసం కోఆర్డినేటర్.
విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె స్థూలము జ్ఞానమును వేటకు భూమి అంతము నుండి వచ్చాడు. ఇదిగో స్థూలమును కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
43-44 వచనాలు చదివి వినిపించడానికి బ్రదర్ జోగు శ్రీనివాస్ గారు.
బ్రదర్ ప్రైజ్ లో బ్రదర్ ప్రైజ్ లో
ప్రైజ్ లో ప్రైజ్ లో బ్రదర్ 43-44 వచనాలు చదివి.
ఓకే బ్రదర్. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వెళ్లినా నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూసి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండెను.
మేరీ గ్రేస్ గారు 46-47 వచనాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ గారు.
ఆయన జనసమూహంలో మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండి అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను.
క్షమించండి, 45 బ్రదర్ ప్రసన్న కుమార్ గారు ఏలూర్ కోఆర్డినేటర్ గారు వర్షాలను తీసుకోవాల్సింది.
అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించున నేను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
థ్యాంక్ యూ బ్రదర్. 48-49 వచ్చినప్పుడు బ్రదర్ విజయ చంద్ర గారు మహబూబ్నగర్ కోఆర్డినేటర్ గారు.
అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను. థ్యాంక్ యూ అన్నా.
థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్. బ్రదర్ రాజా రమేష్ గారు 50 చివరి వచ్చిన ఏలూరు కోఆర్డినేటర్ గారు చదివి
పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియునను. వందనాలు బ్రదర్.
చక్కగా బైబిల్ వచనాలను చదివి వినిపించినటువంటి స్టడీస్ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ యొక్క బైబిల్ స్టడీని మరి కొనసాగించడానికి ఎస్ఎంజె ఫోన్ డైరెక్టర్ శ్రీ సిఏ మహేష్ అన్న గారిని నేను ఆహ్వానిస్తున్నాను. అన్న ప్రైజ్ లోడ్ అన్న.
వాయిస్ వస్తుందా?
అన్న వాయిస్ క్లియర్ అన్న. క్లియర్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఫ్రెష్ లో.
థ్యాంక్ యూ అందరికి ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. బైబిల్ స్టడీ నడిపిస్తా ఉన్నా సహోదరు రూఫస్ కొందనాలు. స్టడీ టీమ్ గా ముందుకొచ్చిన ఈ 10 మంది 9 మంది రూఫస్ తో కలిసి 9 మందికి వందనాలు. అట్లాగే వీరంతా స్టడీ టీమ్ గా పరిగణించబడతారు. అయితే మిగతా పార్టిసిపెంట్స్, మిగతా వారందరూ కూడా పార్టిసిపెంట్స్, మీరు కూడా బైబిల్ స్టడీలో పాల్గొనడానికి అవకాశం ఉంది. చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది. చాట్ బాక్స్ ద్వారా కూడా మీ డిస్కషన్ లో మీరు పాల్గొనవచ్చు. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, దయగలిగిన రక్షక, మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఆరాధిస్తూ మీ పాదాలను ఆశ్రయించాం. ప్రభు మీ కొందనాలు. మీరు మాకు ఇచ్చిన మీ ఆజ్ఞను బట్టి మీకు వందనాలు. ప్రభు మీరు మాకు ఇచ్చిన చక్కటి బైబిల్ స్టడీ ప్యాటర్న్ బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు ప్రతి స్టడీలోనూ మాకు ఎంతగానో సహాయం చేస్తూ మేలు పొందినట్లుగా కృప చూపించారు. మీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ ఉదయకాలపు మా సంభాషణ అంతా చదివిన ప్యాసేజ్ ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మేలుకరంగా దీవెనకరంగా ఇద్దరు ఉంచే దేవుడు అని మార్చమని బ్రతిమాలుకుంటున్నాం. అట్లాగే ప్రభా సురేష్ మీరు బలపరచండి, కృపా బెనర్జీని మీరు బలపరచండి, సువర్ణ రాజు మీరు బలపరచండి, శ్రీనివాస్ మీరు బలపరచండి, ప్రసన్న మీరు బలపరచండి, మేరీ గ్రేస్ గారిని బట్టి విజయ చంద్రని మీరు బలపరచండి, రాజా రమేష్ రూఫస్ మీరు బలపరచండి. స్టడీ టీమ్ అంతా చక్కగా వాక్యాన్ని నేను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ రోజు రేపు మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నా. పార్టిసిపెంట్స్ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ సంభాషణ ఉంచండి. మహిమ మీకే చెల్లిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి మరొకసారి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనకి ఇవ్వబడ్డ గైడ్లైన్స్ ప్రకారంగా మొదటిగా మనం చేయాల్సింది చదివిన వారు వాక్యాన్ని ఎలా అర్థమైందో సొంత మాటలో చెప్పాలి. నాలుగవ పాయింట్, చదివిన వారు సొంత మాటలో చెప్పాలి. మొదటిగా సహోదరుడు సురేష్, 38-39 వచ్చినారు
అన్న. మంచిగా శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభు వారిని శోధించడానికి ఆయన్ని ఒక సూచక్రియ చేయమని, అద్భుతం ఒకటి జరిగించమని అడిగారన్న. అడిగితే సూచన అడగడం, అద్భుతం చేయమని అడగడం, ఇది ఈ తరంలో ఇది చెడ్డ విషయం, ఇది వ్యభిచార సంబంధమైంది, అందుకని మీకు ఈ తరంలో అనుగ్రహించబడదు. యోనా జీవితంలో ఏ విధంగా అయితే జరిగిందో అదే సూచక్రియ, అంతకు మించి మీకు అనుగ్రహించబడదని చెప్పాడు.
బాగుంది. 40-41 వచ్చినారు కృపా బెనర్జీ.
యేసు ప్రభువారు సూచక్రియ అడిగినప్పుడు, శాస్త్రులు అడిగినప్పుడు ప్రభువారు చెప్తూ యోనా 3 రోజులు చేప కడుపులో ఎట్లా ఉన్నాడో, మనిషి కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు, అదే అంతకు మించి ఎక్కువ మీకు సూచక క్రియ ఇవ్వబడదు అని చెప్పారు. తర్వాత నిన్నవే పట్టణస్థులు యోనా ప్రకటన విని వారు మారు మనసు పొందారు. కాబట్టి విమర్శన రోజు ఆ మారు మనసు పొందిన నిన్నవే పట్టణస్థులు మీకు తీర్పులో నిలబడి మీ మీద నేర స్థాపన చేస్తారు అని చెప్తూ, యోనా కంటే గొప్పవాణ్ణి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నారన్న. థ్యాంక్ యూ.
42 సువర్ణరాజు.
ప్రైజ్ లాడ్ సార్.
ప్రైజ్ లాడ్ అండి.
దక్షిణ దేశపురాణి సుధోమను జ్ఞానాన్ని వినడానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చింది, కానీ ఇక్కడ సులోమను కంటే గొప్పవాడు యేసు ఉన్నాడని ఆయన అంగీకరించిన ఆనాటి ప్రజలు ఆయన విశ్వాసాన్ని యేసు గద్దించారండి. విమర్శల పరిశీలి అడుగులకు ఆ రాణి జ్ఞానం పొందిందండి. కానీ సొలొమోను జ్ఞాని అని తెలిసినప్పటికీ ప్రజలు యేసును గుర్తించలేకపోయారు. ఇస్తారు ఇలాగా సొలొమోను జ్ఞానాన్ని వినడానికి చాలా కష్టపడి ఆ ప్రయాణం చేసిన వ్యక్తిగా ఆమెను యేసు ఉదహరించారు. సొలొమోను జ్ఞానాన్ని ప్రసిద్ధి చెందిన రాజు. కానీ యేసు దేవుని కుమారుడు మరియు పరిపూర్ణ జ్ఞాన స్వరూపి, కాబట్టి ఆయనే గొప్పవాడు సార్. ఇలా
ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంకేమి వాడం, బైబిల్ స్టడీలు సారీ కామెంటరీస్, బైబిల్ స్టడీ మెటీరియల్ ఏం వాడం, కేవలం మన కామన్ సెన్స్ వాడతాం. అక్కడ చదివింది ఏంటి మక్కికి మక్కి కాకుండా మనకు అర్థమైనట్టుగా అదే మాట్లాడతాం. సొంత మాటల్లో వివరించడం ఏమీ లేదు, ఉన్నది సొంత మాటల్లో చెప్పాలి. అంతవరకు చేస్తే సరిపోద్ది. 43-44 హెడ్ కాన్షియస్ శ్రీనివాస్.
నలభై 43 అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుందనట. అపవిత్ర ఆత్మ పట్టినటువంటి మనిషి మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదక అంటే ఇక్కడ నీరు లేని చోట అంటే అక్కడ బాగుపరచబడింది కానీ పూర్తిగా అక్కడ వాక్యము నీరు లేకుండా అంటే నీరు అంటే వాక్యంతో తీసుకున్నాను సార్ నేను. అయితే అతని దగ్గర ఇంకా సంపూర్ణంగా మార్పు అనేది రాలేదు, వాక్యము ఇంకా అతని దగ్గర నింపుకోలేదు. దేవుని ఆత్మ గిట అతని లోన లేదు, ఆ వాక్యంతో నిండు ఆత్మీయ జీవితం గిట సరిగా.
శ్రేణు బ్రదర్, సొంత మాటల్లో ఉన్న వాక్యాన్ని మీరు చెప్పటం దాన్ని అంత స్ట్రగుల్ అవ్వద్దు, అంత టెన్షన్ పడద్దు కూడా. అక్కడ ఉన్నది ఏముందో చెప్పడమే. అపవిత్ర ఆత్మ మనిషిని వదిలిపోయిందట, దానికి విశ్రాంతి దొరకట్లేకుండా తిరుగుతుంది. 44 విశ్రాంతి దొరకలేదు కాబట్టి మరలా నా ఇంటికి తిరిగి వస్తాననుకుంది. వస్తే ఆ ఇల్లు ఊడ్చి శుభ్రంగా ఉంది, అక్కడ ఎవరూ లేరు. వెళ్లి 7 దెయ్యం తీసుకొచ్చింది, అక్కడే కాపురం ఉన్నాయి. అంటే ఆ వాక్యాన్ని నీ సొంత మాటలో చెప్పు. అక్కడ నీరు అంటే ఫలానా, అపవిత్రాత్మ అంటే ఫలానా, ఆ డీటెయిల్స్ లోకి ఇప్పుడు వెళ్ళాం. అక్కడ ఉన్నదాన్ని సొంత మాటలో చెప్పడం అంటే మీతో మాట్లాడించడానికి చేసే ప్రయత్నం, మిమ్మల్ని ఆలోచింపజేసే ప్రయత్నం. కోఆర్డినేటర్స్ గా మీరు చక్కగా సహవాసం నడిపిస్తున్నారు. వాక్యాన్ని కూడా మీరు చెప్పగలగాలి, వాక్యం మీద మీకు కమాండ్ రావాలి. అందుకోసం ఈ ప్రయత్నం చెప్తావు మళ్ళా చెప్పు, సొంత మాటలో చెప్పు, వివరంలోకి ఏం వెళ్లాల్సిన అవసరం లేదు.
అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీళ్ళు లేని చెట్ల తిరుగుతుంది సార్.
అంతే అసలే సరిపోద్ది. నెక్స్ట్
నీళ్ళు లేని చెట్ అంటే వాక్యం లేని జీవితంలో తిరుగుతుంది. అదే విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చాను, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండేనండి సార్. అయితే అపవిత్రాత్మ పట్టినటువంటి మనిషికి సరే అతను సంపూర్ణమైన జీవితము జీవించినందున మరి ఇంకొకటి ఏంటంటే జీవించినందున అదేం చేసిందంటే మళ్ళీ అక్కడ మళ్ళీ తిరిగి అదే కుటుంబానికి అతని జీవితంలోకి వచ్చిందన్నట్టుగా నేను గ్రహించాను.
అట్లాగే 45 ప్రసన్న.
అందుచేత కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడదగును. కడ మనుషుని కడప స్థితి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్థితి దేవుని నమ్ముకుని మరలా పాపంలో పడిపోతే దాన్ని మొదటి స్థితి కంటే చెడు, బాగా దరిద్రంగా మరి బాధాకరంగా తయారవుతాడు. అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ దుష్టతరం వారి కూడా ఈ విధంగా సంభవిస్తుంది అని నాకు అర్థమైంది సార్.
బాగుంది. 46-47 మేరీ గ్రేస్ గారు.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఈ వాక్యంలో ప్రైజ్ లార్డ్ సార్, నాకు ఇక్కడ అర్థమైంది సార్, యేసు ప్రభు జన సమూహాలతో వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా తన తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనకు తెలియచెప్పి ఆయన పర్మిషన్ ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తున్న ఒక మంచి కుటుంబంగా నాకు అర్థమైంది సార్. ప్రైజ్ లార్డ్.
46-47 చెప్పారు. 48-49 విజయచంద్ర.
నా పేరు యేసుప్రభు దగ్గరికి వచ్చి నీ తల్లి నీ సహోదరులు వచ్చినారని చెప్పినటువంటి వ్యక్తికి ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు అని చెప్పి తన శిష్యుల వైపు చూపుతూ వాళ్ళే నా తల్లి నా సహోదరులు అని చెప్పినట్లుగా నాకు అర్థమైంది.
బాగుంది. 50 రాజా రమేష్.
లోకానుసారం కాకుండా దేవుని మాట విని పరమ పరలోక తండ్రి యొక్క ఆజ్ఞను కైకొని ఆయన చిత్తం ప్రకారం నడుచుకుంటేనే యేసు ప్రభు వారికి నిజమైన సహోదరి సహోదరు తల్లి అని చెప్పినట్లు నాకు అర్థమైంది సార్. ప్రైజ్ లార్డ్.
బాగుంది. స్పష్టంగా వాక్యం చదివారు, అట్లాగే సొంత మాటలు చెప్పడానికి మాక్సిమం అందరూ బాగానే ట్రై చేశారు. ఇక్కడ మనం నెక్స్ట్ 5 పాయింట్లు ఏం చేస్తామంటే, పక్క వారు ఎలా చెప్పారు మీరు ఎలా చూశారు అంటే, అక్కడ ఉన్నది సొంత మాటలు చెప్పన్నప్పుడు ఏదన్నా వదిలేశారా, లేనిదేమైనా చెప్పారా, అట్లాగే కరెక్షన్స్ చేయగలిగితే వారు ఏమన్నా నేర్చుకోగలుగుతారు, సరి చేసుకోగలుగుతారు. ఏమన్నా కరెక్షన్స్ చెప్తారా పక్క వాళ్ళు వాక్య భాగాలు సొంత మాటలో చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పిన తప్పులు, లేనిది చెప్పడం, ఉన్నది వదిలేయటం, లేకపోతే దాన్ని వేరేగా చెప్పడం, అట్లాగే ఏమన్నా మీరు కరెక్షన్ చేయడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు, సరి చేసుకోగలుగుతారు. చెప్పాలి, చెప్పకపోతే వాళ్ళు నేర్చుకోలేరు, వాళ్ళు తెలుసుకోలేరు. 5వ పాయింట్, చదివిన వారు వివరించి చెప్పిన తర్వాత వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే టీం సభ్యులు ప్రేమపూర్వకంగా దిద్దుబాటు చేయాలి. ఏమి లేవనుకోవాలి అయితే కరెక్షన్స్, అందరూ చాలా బాగా చెప్పారనుకోవాలి. ఆల్రెడీ నేను క్రాచ్ చేసినప్పుడు సువర్ణరాజు ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడన్నంతగా వేరే చెప్పాడు, అక్కడ ఉన్నది దాని వ్యాఖ్యానంలోకి వెళ్ళాడు. వ్యాఖ్యానం కాదు, సొంత మాటలో చెప్పాలి. అట్లాగే సంగారెడ్డి శ్రీనివాస్ కూడా తను కన్ఫ్యూజ్ అయ్యాడు, ఉన్నవి చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు. అరే నేను ఆల్రెడీ క్రాచ్ చేశాను, ఇంకేమన్నా చెప్తారా? ఉన్నట్టుగానే మీరు ఉన్నా అంటే, ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే మేము వింటున్నాము లేదు అన్న దానికి కూడా ఇది ఒక కొరమానం. మా వాక్యం మీద మాత్రమే మేము మనసు పెడుతున్నాం, మాకు ఇచ్చినవి పక్క వారి మీ వింటలేదు అన్నట్టుగా ఉంది మీ మౌనం, మీరేమేం లేదు అన్నట్టుగా ఉంది. 42వ వచనం, సువర్ణరాజు శాభాదేశపురాన్ని నేరస్థాపన చేస్తారు అన్నదాన్ని ఆయన ప్రస్తావించలేదు అంటాడు సామ్యూ. థ్యాంక్స్. అట్లా ఏమన్నా చెప్పచ్చు, చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు.
మన 46వ వచనంలో మాట్లాడుతూ జన సమూహములతో ఇంకా మాట్లాడుచున్నారనే మాటను ప్రస్తావించలేదు. ఇంకా యేసుక్రీస్తు జన సమూహములతో మాట్లాడుచుండగా తల్లి సహోదరులను మాట్లాడడానికి వెలుపల నిలిచిన్నారు.
గుడ్ అబ్జర్వేషన్ ప్రొఫెసర్. ఇక్కడ 46వ వచనంలో మొదటి భాగాన్ని ఆయన జన సమూహంతో మాట్లాడుతున్నారు అన్నది సిస్టర్ ప్రస్తావించలేదని రూఫస్ అంటాడు. మంజుల విజయ్ మెదక్ నుంచి 45వ వచనం బాగా చెప్పాడు. అర్థం కాలే సరణ కానీ మాకు అర్థమైంది, ఆయన బాగా చెప్పగలిగాడు. పుష్పవేణి 42వ వచనం మీద మాట్లాడుతున్నారు. 42వది సువర్ణ రాజు. 42వ వచనం మిస్ అయ్యింది అని అంటారు. 60వ కళ్యాణి ప్రసాద్ గారు ఏమంటున్నారంటే, మేము విన్నాం సార్, చాలా రాసుకున్నాము, చెప్తే ఏం ఫీల్ అయిపోతారని చెప్పట్లేదు అంటున్నారు. ఏం ఫీల్ అవరమ్మా, బైబిల్ స్టడీలో నేర్చుకోవడానికి వచ్చాం, ఏం ఫీల్ అవరు, మీరు చక్కగా చెప్పచ్చు. రైట్ అండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, బైబిల్ చదువుతున్నప్పుడు అది కొంచెం పాతకాలపు భాష లేదా గ్రాంధికమైన భాష, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాషలో ఉంటే మనము అన్ని సందర్భాలు ఈ భాషలో మాట్లాడడం క్యాజువల్గా మాట్లాడతాం. సో వాక్యాన్ని కూడా సొంత మాటలో చెప్పాలి అన్నప్పుడు క్యాజువల్గా మీకు ఏమర్థమైందో మీ మాటలో చెప్పగలిగితే సరిపోద్ది. ఆల్మోస్ట్ ఆల్ అందరూ బాగా చెప్పారు. తర్వాత మనం చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 6వ పాయింట్, మీరు ఏది మాట్లాడినా డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేయాలి, వివరంలోకి వెళ్ళకూడదు. ప్రశ్న అడిగితే ప్రశ్నకు నేరుగా అవును కాదు అన్నట్టుకు సమాధానాలు ఉండాలి. మేము వివరణ అడిగినప్పుడు మీరు డీటెయిల్స్లోకి వెళ్ళొచ్చు. అలా కాకుండా మీరు వివరించడం స్టార్ట్ చేసి ఆ చివరి తోక ఆన్సర్ ఇస్తే టైం అయిపోతుంది. మనకి టైం లేదు కాబట్టి మీరు ఏది మాట్లాడినా ఒకటి రెండు మాటల్లోనే సమాధానం చెప్పాలి. అట్లాగే చాట్ బాక్స్ లో కూడా తప్పకుండా మేము మీరు పెట్టి చూడడానికి ట్రై చేస్తాం. మీ చాట్ బాక్స్ లో కూడా మీరు డిస్కషన్స్ పెట్టచ్చు, మీరు సమాధానాలు చెప్పచ్చు. తర్వాత ఇది 7వ పాయింట్, ప్రశ్నలు సమాధానాలు. అంటే మీ వాక్య భాగాల మీద డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు అర్థం కాకపోతే మాకు అర్థం కాలేదండి అని వివరణ కోరితే స్టడీ టీం వివరణ ఇస్తారు. ఒకవేళ మీకు ఆల్రెడీ అర్థమైంది, ప్రశ్న మీరే ప్రిపేర్ అయ్యి వచ్చారు, మీరు డైరెక్ట్ గా సమాధానం చెప్పేయచ్చు. టైం కలిసి వస్తుంది, నేను ఫలానా ప్రశ్న వచ్చింది, నేను స్టడీ చేశాను, నాకు ఇట్లా సమాధానం వచ్చింది అని కూడా చెప్పేయచ్చు. సో మనం డిస్కషన్ లోకి వెళ్తున్నాం. మొదటిగా 38, 39 వచనాలు సురేష్ ట్రైనింగ్ టీమ్, నీకేమన్నా వాక్యం మీద ఏమైనా మాట్లాడతావా, డౌట్లు ఏమన్నా ఉన్నాయా?
అన్నా నాకేం డౌట్ లేదన్నా,
ఒక మాట. కొత్తగూడు విజయ్ ఏమంటాడంటే, ప్రసన్న కుమార్ తను ఎక్కడ 45వ వచనం మాట్లాడినప్పుడు పాపం అని మాట్లాడినారు, అక్కడ పాపం అని లేదు. 845 కదా, అక్కడ పాపం అని లేదు, పాపం అని అన్నారు అని అంటాడు. ఓకే, సురేష్ కి 38, 39 వచనాల మీద ఎట్లాంటి సందేహం లేదట, ఆయన క్లారిటీతో ఉన్నాడు. ఒకవేళ మిగతా వాళ్ళకి ఏమన్నా డౌట్లు ఉంటే అడిగితే తను క్లారిఫై చేయగలుగుతాడు కూడా. 38, 39 మీద ఏమన్నా మాట్లాడిగా ఉంటే, మీకు అర్థం కానీ ఉంటే తను అడగొచ్చు, మీకు క్లారిటీ ఇస్తాడు.
సార్ వందనాలు సార్.
ఈవెన్ ఇందాక 39వ వచనం సురేష్ మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఎందుకో తను కన్ఫ్యూజ్ అయ్యాడు అనిపించింది. మీరెవరు దాన్ని అడ్రస్ చేయలేదు, చేసింటే బాగుంటుంది. రాజా మాట్లాడు.
39వ వచనంలో యోనాను గురించిన సూచించక క్రియ గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు అన్నారు కదా సార్, అది ఏ సూచక్రియ గాని ఉండదు అన్నప్పుడు దాని గురించి కొంచెం నాకు క్లారిటీ కావాలి సార్.
మరలా దయచేసి మీ ప్రశ్నలు కూడా క్లారిటీతో అడగాలి. మీరు ప్రశ్న అడిగే కాడ కన్ఫ్యూజ్ అయితే
ఆన్సర్ చెప్పేవాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. మీకు ఏం అర్థం కాలేదు, ఏం కావాలో అర్థం అయ్యేలాగా నేరుగా సింపుల్ గా మీరు అడగాలి. మళ్ళీ ఇంకొకసారి అడుగుతావా ప్రసన్న?
మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. జనానికి వచ్చిన సూచక క్రియ గాని అన్నారు కదా సార్, అది ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడుతున్నారు కదా, దాని గురించి క్లారిటీ కావాలి సార్.
దేని గురించి? యోనానికి వచ్చిన సూచక్రియ గురించి క్లారిటీ కావాలా, మరి ఏ సూచక్రియ గురించి క్లారిటీ కావాలా, లేకపోతే సూచక్రియ అంటే ఏంటో క్లారిటీ కావాలా, యోన అంటే ఏంటో కావాలా, నువ్వు అది క్లారిటీతో అడగాలి. అందుకోసం అడగండి, మాట్లాడండి, మీరు మాట్లాడేది మాకు అర్థం అవ్వాలి. అక్కడ సుస్తన్న కిరణం చాట్ బాక్స్ లో ప్రశ్న అడుగుతున్నారు, సూచక్రియ అంటే అర్థం ఏమిటి అని అడిగారు. అట్లా కొంచెం మీరు అడిగితే బాగుంటారు. తమ్ముడ నీకేమైనా రాజా అడిగింది అర్థమైతే నువ్వు ఆయనకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు.
అన్నా బ్రదర్ అడిగింది నాకు అర్థం కాలేదన్నా.
నాకు అర్థం కాక ఆయన అడుగుతా ఉన్నాను. సరే, ఈ సుశాన్ అడిగింది ఏమైనా అర్థమైతే దాని మీద మాట్లాడు.
అన్నా సిస్టర్ అడిగింది నాకు అర్థమైందన్నా, సూచక్రియ అంటే ఏంటి అని సిస్టర్ అడిగారు. సూచక్రియ అంటే అది సాధారణమైన, సాధారణంగా జరిగే విషయం కాదు, రెగ్యులర్ గా జరిగే విషయం కాదు, అది మ్యాన్ పవర్ కి మించింది. అంటే చెప్పాలను ఇంకో విషయం అది ఏంటంటే అన్నా,
సింపుల్ గా చెప్పొచ్చు, ఇంకేమో చెప్పినా మాట బాగుంది. ఇది సాధారణమైనది కాదు, మనుషులు చేయగలిగింది కాదు, అట్లా చెప్తున్నా బాగుంది. ఇంకేమైనా చెప్తే అట్లాగే బుల్లెట్ పాయింట్ కింద చెప్పండి, అర్థమవుతుంది. ఇంకేమైనా స్టడీ టీం వారు మాట్లాడతారా? సూచక్రియ అన్న దాని మీద సురేష్ రెండు మాటలు చెప్పాడు, ఇంకేమైనా చెప్తారా? ఇంకొకరు మాట్లాడచ్చు
సార్. యేసుప్రభు వారు చేసే ఆశ్చర్య కార్యాలు అనుకుంటున్నాను సార్.
ఆశ్చర్య కార్యం అంటే సూచక్రియ యేసయ్య చేసిన ఆశ్చర్య కార్యం అని విజయ్ అంటాడు. ఇంకేమైనా మాట్లాడతారా?
ప్రజలాడు సార్.
ప్రసన్న,
యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కానీ ఇంకెక్కడైనా ప్రసంగం చేసినప్పుడు కానీ ప్రజలకు తెలియపరిచే ఏదైనా ఒక క్రియను సూచక్రియ అని చెప్పడానికి అవకాశం.
బాగుంది, బాగా చెప్పావు, చివరిలో మింగేశావు, అది మింగకుండా కూడా చెప్పు.
యేసుప్రభు వారు ప్రసంగాలు చేసినప్పుడు ప్రజలను ఉద్దేశించి ఏదైనా అక్కడ ఒక క్రియ సూచక్రియ చేసేదాని సూచక్రియ అని అంటాం సార్.
సూచక్రియ చేశాడు, యేసయ్య చేసిన ఏదైనా సూచక్రియ అని ప్రసన్న అంటాడు. యాక్చువల్లీ ఇది మనకు అర్థమైన విషయమే, మనం ఆలోచించగలుగుతున్నాం. సూచక క్రియ అంటే అది సురేష్ అన్నట్టుగా సాధారణమైనది కాదు, అసాధారణమైన క్రియ. అది మనుషులు చేయలేని కార్యం, అది దేవుడు చేసే కార్యం, అది అర్థమవుతుంది. కాబట్టి సుస్తన్నాకి ఏమైనా సమాధానం వచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా 38-39 వచనాల మీద మాట్లాడతారా? మీకేమన్నా అర్థమైనా దీన్ని ఇలా అనుకున్నానండి అని చెప్పొచ్చు, అర్థం కాకపోతే ఇది నాకు అర్థం కాలేదని అడగచ్చు. సువిన రవీంద్ర తన ఏమంటదంటే, అసంభవమైన పని జరగటమే సూచక్రియ అని అన్నారు. శరత్ సారా మెడికల్ నుంచి, కన్నుల ఎదుట మనుషులు చూస్తుండగా చేసే కార్యం. ఓకే, క్రాంతి అంట దేవుడు చేసే అద్భుత కార్య. బాగుంది, అది మనకు అర్థమైంది, దాని మీద అంత ఇంకా అవసరం లేదు, ముందుకు వెళ్దాం. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా
సార్? ప్రైజ్ గాడ్ సార్.
మేరీ గ్రేస్ గారు. మేరీ గ్రేస్ అమ్మ,
శాస్త్రులు పరిశయులు ఆయన దగ్గరకు వచ్చి సూచక్రియ అడిగినప్పుడు దేవుడు విచారలేని చెడ్డ తరం వారు సూచక్రియ అడుగుతున్నారు అని ప్రస్తావించారు కదా సార్? అంటే ఏదైనా ఆయన చేస్తారు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు అలా ఆన్సర్ చెప్పవలసి వచ్చిందో కొంచెం ఎక్స్ప్లెనేషన్.
వాళ్ళు అడిగారు, అడిగిన దానికి ఇం చేస్తే బాగుండేది, దానికి ఎందుకు ఆయన అంత ఫైర్ అయిపోయి వ్యభిచారులని చెడ్డ తరము అని అంటున్నారు అంట మేరీ గ్రేస్ గారు. సురేష్
అన్నా, అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మన దీనికి ముందు పోర్షన్ లో ఆల్రెడీ ఒక సూచక్రియ అంటే దెయ్యాన్ని దెయ్యాన్ని అపవిత్రాత్మ పట్టిన మనిషిని దెయ్యం వదిలిపోయేలాగా దాన్ని దేవుడు అక్కడ చేస్తాడన్న, ప్రభు అక్కడ కార్యం చేస్తాడు. అది అందరూ చూస్తూ ఉంటారు. అయినా సరే మరలా ఇక్కడ మళ్ళీ ఇంకోటి చేయమని చెప్పేసి అవిశ్వాసంతో నమ్మకుండా అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఆ మాట వాడడం జరిగింది.
ఓకే, బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా సిస్టర్? ఏమన్నారంటే శుచిక్రియ అడిగిన దానికి ఏసు అయ్యేవారిని వ్యభిచారులేని చెడ్డతరం వారు అని కోపడుతున్నారు ఎందుకు అని అడిగారు. సురేష్ బాగా చెప్పాడు. ఇంకేమైనా చెప్తారండి?
అన్నా
కృప,
అయితే ఈ శాస్త్రులు పరిసయ్యులు యెరూషలేం నుంచి వచ్చారు అని చెప్పి మార్కు గారు రాశారు కదా, మార్కు 3:20 వారు అక్కడి నుంచి వచ్చిన వారు అన్నా. అడిగినప్పుడు ప్రభు వారు సూచక క్రియ చెయ్యరు సరికదా, ఇంకా వాళ్ళని తిడుతున్నారు వ్యభిచారులైన చెడ్డతరం వారులారా అని. ఒక యెరూషలేం నుంచి వచ్చిన ఫారిసీస్ ని పట్టుకొని మీరు వ్యభిచారులైన చెడ్డతనం వారా అంటే వాళ్ళకి ఎంత కోపం వచ్చి ఉంటుందో అనిపించింది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. తర్వాత వాళ్ళని ఎందుకు వ్యభిచారులైన చెడ్డతనం అన్నారు అని స్టడీ చేసినప్పుడు అన్న, వాళ్ళు ఫారిసీస్, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, వాళ్ళు వాళ్ళకి ప్రభువుని శోధించొద్దు అని కూడా తెలుసు. అలాగా తెలిసిన వారు కూడా ఈయన ప్రభు అన్న స్పృహ లేకుండా ఆయనని శోధించడానికి అడుగుతున్నారు కాబట్టి వారిని ప్రభు వ్యభిచారులు అంటే వ్యభిచారులు అని అంటే నిజంగా వాళ్ళు వ్యభిచారం చేశారని కాదు, కానీ వాళ్ళు స్పిరిచువల్ గా అన్ఫెయిత్ఫుల్ గా ఉన్నారు. తర్వాత వాళ్ళు చెడ్డతరం వారు, వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ హార్ట్ ఓరియంటేషన్ కూడా చెడ్డగా ఉండింది. వాళ్ళు ప్రభు ప్రజెన్స్ ని అర్థం చేసుకోకుండా ఈ చేసిన స్త్రీలను బట్టి
మళ్ళా కండిషన్ జ్ఞాపకం చేయాలి. చెప్పేది ఏదైనా ఒకటి రెండు మాటలో చెప్పాలి, మీరు అంత లెంతి తీసుకోకూడదు.
ఓకే అన్నా, థ్యాంక్ యూ.
చాలా చెప్పారు, మేము అన్ని మర్చిపోయాం, మళ్ళా చెప్పండి.
వాళ్ళు ప్రభువుని అర్థం చేసుకోకుండా ఆ ఉన్న రెవల్యూషన్ అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇంకా ఆయనని శోధిస్తున్నారన్నా.
ఉన్నారు కాబట్టి ఆయన తిట్టాడు, ఆ మాటే శామ్యుల్ అంటాడు, శోధిస్తున్నారు కాబట్టి ఆ మాట అన్నారని చెప్పి తన శామ్యుల్ కూడా అంటున్నాడు. యేసుమణి గారు పరిసయ్యులను అనాలి, పరిసయ్యులను సంబోధిస్తున్నట్టు అది పెట్టేది ఏదో కొంచెం తెలుగులో అర్థమయ్యేలా పెట్టండి. లిల్లీ రోజు గారు ఏమంటారంటే 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఎన్నో అద్భుత కార్యాలు చూశారు, అయినా అడుగుతున్నారు. మొదటి కార్యం కాదు, ఎన్నో కార్యాలు చూసి కూడా అడుగుతున్నారు కాబట్టి ఏసయ్య కోపడ్డారు అంటున్నారు. ఓకే, బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారండి? ఎందుకు ఏసయ్య వారిని తిట్టాడు? స్టడీ టీమ్
సార్, దేవునికి బదులుగా లోక సంబంధమైన ఆచారాలు అనుసరించడం వల్ల వారిని ప్రభు వారు వ్యభిచారతరం అని తిట్టడం జరిగింది సార్. వందనాలు సార్.
మరలా రాజా, నీ పాయింట్ రిపీట్ చేయి.
అంటే దేవుని సంబంధించి కాకుండా ఈ లోకానుసారమైన ఆచారాలనే వాళ్ళు విలువిస్తున్నారు సార్, అందువల్ల గ్రహించిన ప్రభు వారు వారిని వ్యభిచారతరం అని తిట్టడం జరిగింది సార్.
అంటే ఇక్కడ అలాగే రాయబడలేదుగా, వాళ్ళు లోకానుసారమైన ఆచారాలు నమ్ముడుతున్నారని ఏమన్నా నీకు ఎక్కడ అనిపించింది? అలాగా
అంటే ప్రభు వారు చేసిన అద్భుత కార్యాలను చూసుకోరా వాళ్ళు నిందిస్తున్నారు సార్.
ఓకే,
అందువల్ల అలా అర్థం చేసుకున్నారు సార్.
బాగుంది, నువ్వు అర్థం చేసుకున్న దానికి బేస్ ఉండాలి కదా. 38:39లో దేవుణ్ణి కాకుండా లోకాన్ని వెంబడిస్తున్నారు అన్నది చాలా చక్కటి మాట. అంటే వ్యభిచారము అంటే ఇద్దరితో సంబంధం కలిగి ఉండటం, దేవుడితోటి వారు మరొక దానితో కూడా సంబంధం కలిగి ఉన్నారు అని వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. నువ్వు దాన్ని ఏ బేస్ మీద మాట్లాడుతున్నావు, వ్యభిచారము అన్న పదాన్ని బేస్ చేసుకొని దానికి మాట్లాడచ్చు. ఇక్కడ వ్యభిచారులైన చెడ్డ తరం అంటే ఏమిటి అది కాదు ప్రశ్న. వ్యభిచారులైన చెడ్డ తరం వారు అని ఎందుకు వాళ్ళని ఆయన గద్దించాడు అది ప్రశ్న. సో ప్రశ్న మీద మాట్లాడితే స్పష్టంగా ఉంటది. బాగుంది. రైట్ రైట్ రైట్. కాబట్టి వాళ్ళు చూసి మళ్ళీ అడుగుతున్నారు, శోధించడానికి అడుగుతున్నారు, కాబట్టి ఆయన కోపడ్డాడని మనం మాట్లాడుకుంటున్నాం. సరిపోద్ది. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా 38-39 వచనాల్లో? ఇంకేమైనా ఉన్నాయా? త్వరగా త్వరగా మనం వెళ్ళాలి, మొదటి వాక్యం దగ్గర ఆగిపోయాం. ముందుకెళ్తున్నాను, ఇంకేం లేవని భావిస్తామని ముందుకెళ్తున్నాను. ఏమన్నా సురేష్ ఇక్కడ 39 వచనంలో వ్యభిచారులైన చెడ్డ తరం అంటే వివరణ ఏమన్నా స్టార్ట్ ఇస్తావా?
అన్నా దేవునికి ఇవ్వాల్సిన ప్రేయస్ దేవునికి ఇవ్వకుండా ఓన్లీ అద్భుతాలు చేస్తేనే నమ్ముతాము, లేదంటే సూచిక్రియలు చేస్తేనే నమ్ముతాము, మ్యాన్ పవర్ కి మించింది ఏదన్నా చేస్తేనే నమ్ముతాము. అంటే అది దేవుడు చేయకుండా ఇంకా ఏ మనుషులు చేసినా ఇంకెవరు చేసినా సరే నమ్మేసేటువంటి ఆలోచనతో ఉన్నారు. అందుకనే వ్యభిచారులైన చెడ్డ తరం అని సంబోధించారన్నా. దేవుని ప్లేస్ లో మరి ఏ ఇతర విషయాన్ని పెట్టినా అది వ్యభిచారంతో సంబంధమని మనం ఈ గ్రంథంలో చూస్తా ఉన్నా. దాంతో పోల్చడం జరిగింది, అందుకని ఆ మాట వాడటం జరిగిందన్న.
ఇంకేమైనా మాట్లాడతారండి? వ్యభిచారులైన చెడ్డ తరం అని ఎందుకు సంబోధించారు? ఆ మాటకి అర్థం ఏంటి? ఇంకేమైనా మాట్లాడతారా?
వారికి లేఖనాలు తెలిసినప్పటికీ కూడా యేసుప్రభువు చేసే క్రియలను చూస్తూ వాటిని అర్థం చేసుకోలేని అవిశ్వాస స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా, దాన్ని బట్టి వ్యభిచారులైనటువంటి చెడతరం వారు అన్నట్లుగా ఆయన గద్దిస్తున్నట్లుగా అర్థమైందన్న.
యాక్చువల్లీ నువ్వు చెప్తున్న దానికి అవిశ్వాసులు అంటే బాగుంటది, నమ్మట్లేదు. సురేష్ గారు చెప్పిన వ్యాఖ్యను వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి అవిశ్వాసులు అవుతారు. వ్యభిచారులు ఎందుకు అవుతారు? అది కొంచెం మీరు వ్యభిచారులు అన్న పదం ఆయన వాడాడు కాబట్టి ఎందుకు ఆ పదం వాడాడు? అవిశ్వాసులు అన్నట్టుగా మీరు వ్యాఖ్యానిస్తున్నారు, వ్యభిచారులు అందుకు వాడాడు. ఏమైనా కొంచెం మాట్లాడితే బాగుంటది. ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు ప్రశ్నకు తగ్గట్టుగా మాట్లాడాలి. ఈ రోజు రేపు మీరు సిద్ధపడి వచ్చి మాట్లాడాలి. ఒకవేళ మీరు మాట్లాడకపోతే నెక్స్ట్ వీక్ కూడా మీ బ్యాచ్ లో ఎవరెవరు మాట్లాడలేదు వాళ్ళ బైబిల్ స్టడీలో కంటిన్యూ చేస్తాం. ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని బలపరచడం. మీరు మాట్లాడలేదంటే మీరు బలపడలేదు, బలహీనంగానే ఉన్నారని మేము భావించాల్సి వస్తుంది. ఇక్కడ ఏమంటారంటే చాట్ బాక్స్ లో మాట్లాడుతున్నారు స్వాతి గంగాధర్ గారు, అంటారు ఆత్మ సంబంధమైన వ్యభిచారం అని దేవుని ఉద్దేశం. పుష్పవేణి గారు ఆధ్యాత్మిక వ్యభిచారం అంటే విగ్రహారాధన అంటున్నారు. శామ్యులు నిర్గమ 14:31 కోట్ చేశాడు. శామ్యులు అంటాడు సాతాన్ అనుసరిస్తున్నారు, దేవుడు అనుసరించడం లేదు. బాగుంది. వ్యభిచారం అన్న మాట దగ్గర మిగతా వాక్యాల్లో కూడా మీరు మాట్లాడుతున్నట్టుగా ఇద్దరిని వెంబడించటం, దేవుణ్ణి లోకాన్ని వెంబడించటం, వీళ్ళు దేవుణ్ణి దెయ్యాన్ని వెంబడిస్తున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. సో అది మళ్ళీ వ్యభిచారం అంటే ఫిజికల్ గా కాదు, అది మనసుకు సంబంధించింది. వాళ్ళు నమ్మేది వాళ్ళు వెంబడించేది ఒకరిని కాదు ఇద్దరిని, అనేది ఒకరికంటే ఎక్కువ మందిని అని మీరు మాట్లాడుతున్నారు. బాగుంది, ముందుకెళ్దాం మరి ఇక్కడికి.
ఇది వ్యభిచారులైన అన్న దాన్ని హిబ్రూలో మోయిచాలిస్ అనే పదాన్ని ఉపయోగించారంటన్నా. ఇది నేను ఇందులో చూశానన్నా బై స్టడీ బైబిల్లో. అది మత సంబంధమైన సాంప్రదాయాలతో నిండిపోయి ఆ దేవుని వాక్యాన్ని సరిగా గుర్తించకుండా, దేవుని కుమారుడే వచ్చినా గుర్తించకుండా అపనమ్మకంతో ఉండడం, దాన్ని వ్యభిచారంగా సూచించినట్టుగా ఆ పదం వాడినట్లు మాట్లాడుతున్నారన్నా.
సో వాళ్ళు ఆచారాలను వెంబడించడానికే ఈ పదాన్ని వాడారని మూల భాషలో కూడా చూసి చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ మన సజీవ వాహినిలో ఏమంటున్నారంటే, ఓకే ఇలాగ వ్యభిచార సంబంధమైన తరం అంటే ఆధ్యాత్మికంగా దేవునికి ద్రోహం చేసిన తరం, దేవుడికి ద్రోహం చేసిన తరం. అంటే దేవుడు భర్త, ఇజ్రాయేల్ ప్రజలు భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి, వేరే పురుషుని వైపు చూడకూడదు సాధారణంగా మాట్లాడతాం. కానీ వీళ్ళు దేవుడికి నమ్మకంగా లేరు, లోకాల్లో మరొక దాని వైపు తిరిగారు, ఆ మాటలే కోట్ చేస్తా ఉన్నారు. రైట్, మన ముందుకు కొనసాగుదాం. 40-41 కృపా బెనర్జీ, మీ పోర్షన్లు ఏమైనా మాట్లాడే ఉన్నాయమ్మా?
యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగళం కడుపులో ఎట్లా ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అట్లనే ఉన్నాడు అని, అంటే ప్రభువారు యోనా చనిపోయారని చెప్పి, అంటే తిమిళం కడుపులో యోనా చనిపోయారు, అట్లాగే మనుష్య కుమారుడు కూడా 3 రోజులు భూగర్భంలో ఉంటారు అని చెప్పినట్టు నాకు అర్థమైందన్నా.
ఏమి అర్థం కాలేదు అది చెప్పాలి, ఏమి అర్థమైందో కాదు. ఇక్కడ ఏమైనా మీకు అర్థం కాని విషయాలు మీరు ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగాలి. మీకేమి నాకు 40-41 డౌట్లు లేవు అంటే స్టడీ టీమ్ లో మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మీ దగ్గర క్లారిఫై చేసుకుంటారు.
ఓకే అన్న, లేవన్న డౌట్లు లేవు.
రైట్, 40-41 వచ్చిన దాని మీద కృపా బెనర్జీ క్లారిటీతో ఉన్నారు, మీకు ఏమైనా డౌట్లు ఉంటే తను క్లారిఫై చేస్తారు, మీరు అడగచ్చు. ఇక్కడ కృపాలు మాట్లాడుతున్నప్పుడు యోనా చనిపోయాడు అని అన్నాడు. మీరు యోనా తిమింగళం కడుపులో చనిపోయాడు అని అనుకుంటున్నారా?
అవునన్న, ప్రభు చెప్పారు కదన్నా.
యోనా చనిపోయాడు బాబు, కొంచెం మిగతా మాట్లాడండి. యోనా చనిపోయాడు, సజీవంగానే ఉన్నాడు కడుపులో.
అన్న సజీవంగానే ఉన్నాడన్నా, ప్రార్థన చేశాడు.
సజీవంగానే ఉన్నాడు, ప్రార్థన చేశాడు, దేవుడు మళ్ళీ ఆజ్ఞాపించాడు, అది ఒడ్డు మీద కెక్కేసింది, అవన్నీ మనం చూస్తాం. మరి ఎట్లా చనిపోయాడని చెప్పి మీరు అనుకున్నారు అర్థంగా. సరే, ఇంకేమన్నా మాట్లాడతారా? 40-41 వచ్చినారు, ఏమన్నా డౌట్లు ఉంటే మీరు అడగొచ్చు, కృప మీరు క్లారిఫై చేస్తారు, లేకపోతే మిగతా వాళ్ళన్నా క్లారిఫై చేస్తారు. మీరు
విమోచన దినమున వాళ్ళు నినవే పట్టణం వారు వచ్చి నిలవబడి మన మీద ఈ తరము వారితో నేరస్థాపన చేస్తారు అంటే ఏ విషయంలో నేరస్థాపన చేయొచ్చు అని?
42 వెళ్ళలేదు మనం, 40-41 ఉన్నాం, 42 మనం ఆ వాటిని డిస్కస్ చేయొచ్చు.
41 సార్, నినవే వారు వచ్చి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తుంది.
నినివే వారు ఈ తరం వారి మీద నిలబడి నేరస్థాపన చేస్తారు అన్నారు, ఈ విషయంలో నేరస్థాపన చేస్తారని అడుగుతున్నారు. వేరే గ్రేస్ గారు కృప.
నినివే వారు వాళ్ళు అన్యులైనప్పటికీ, ప్రభు నేరగని వారైనప్పటికీ యోనా వచ్చి చెప్తే వారు విన్నారు, మార్మన్స్ పొందారు, రక్షింపబడ్డారన్నా. కానీ వీళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు, ప్రభు గురించి ఎదురు చూస్తున్న వారు, సాక్షాత్ ప్రభువే వచ్చి మాట్లాడుతున్నా, ఆయన తిరస్కరిస్తున్నారు, ఆయన చేసే పనులని దయ్యం ఆపాదిస్తున్నారన్నా. కాబట్టి వాళ్ళు వీళ్ళకి అగెన్స్ట్ గా నిలబడతారు అని చెప్పినారన్నా.
ఓకే, వాళ్ళు నమ్మారు, వీళ్ళు నమ్మలేదు, కాబట్టి ఏం చేస్తారు? నేరస్థాపన చేస్తారంటే దాన్ని ఏమని అర్థం చేసుకోమంటారు?
అంటే మాకున్న కొద్దిపాటి ప్రత్యక్షతతోటి నేను మేము దేవుని అర్థం చేసుకోగలిగాం. మీకు ఆయనే వచ్చి ఎదురుగా నిలబడి చెప్పినా గానీ మీకు అర్థం కాలేదు అని
అని ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ నిలబడి మాట్లాడతారు అంతేనమ్మా?
అంటే శాస్త్రులతో అన్నారు కదన్నా ఈ మాట ప్రభువారు.
అదే శాస్త్రులందరూ ఒక పక్కన నిలబడతారు, మరో పక్క నినివ పట్టణస్థులందరూ నిలబడతారు, నిలబడి వాళ్ళే వీరి మీద అభియోగం చేస్తారు అంతేనా దాని అర్థం?
అంతే అర్థమైంది అన్న నాకు.
ఇంకెవరైనా హెల్ప్ చేస్తారా? 41వ వచనంలో వాళ్ళు మేరీ గ్రేస్ కూడా అడుగుతున్నారు, నినివ వారు నేరస్థాపన చేస్తారు అంటే ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతున్నారు. స్టడీ టీమ్ స్టడీ వాళ్ళు మాట్లాడతారా? మనం ముందున్న ప్యాసేజ్ సింపుల్ ప్యాసేజ్, మీరు దాన్ని మాట్లాడడానికి ఈవెన్ మీ దగ్గర సజీవ అనే ఉంది, మీరు ఆల్రెడీ ముందుగానే పోర్షన్ ఇంటిమేట్ చేసాము, ఎందుకంటే మీరు చాలా డల్గా మాట్లాడడం లేదు, మాట్లాడినా సరిగ్గా మాకు అర్థమయ్యేలా మాట్లాడడం, కొంచెం మీరు మాట్లాడడానికి ట్రై చేయాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే మీ జిల్లాల్లో మీరు బైబిల్ స్టడీ ఎట్లా నడిపిస్తారు? అది పెద్ద మాకున్న పై. పార్టిసిపెంట్స్ కూడా మాట్లాడొచ్చాను దీని మీద మాట్లాడు
అన్న. అప్పటి వరకు ఏ తరానికి లేనటువంటి భాగ్యం యేసుప్రభు ఉపన్యసించేటువంటి, యేసుప్రభు బోధించేటువంటి అంతటి గొప్ప ఆధిక్యత ఈ తరానికి వచ్చింది. అయినా సరే వాళ్ళు విని రిపెంటెన్స్ అవ్వలేదు, మారు మనసు అనుభవంలోకి రాలేదు. ప్రవక్త ప్రవచించి ప్రవక్త వెళ్ళి చెప్తేనే వాళ్ళు విని మారు మనసులోకి వచ్చారు. మీరు ఏ తరంకో లేని భాగ్యం మీకు వచ్చింది, మీరు వినలేదని చెప్పేసి నేరస్థాపన చేస్తారని చెప్పేసి అర్థమైందన్నా.
మేరీ గ్రేస్ గారు, మీ ప్రశ్నకు మేమేమైనా సమాధానం చెప్పగలిగామా
సార్? అంటే ఏసయ్య వచ్చి అద్భుతాలు చేస్తూ సువార్త ప్రకటన మారు మనసు గురించి పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తున్నప్పటికీ మారు మనసు పొందకపోతే మేము ఒక్క మాట విని భయపడి మేము మారు మనసు పొందామని వాళ్ళు ప్రకటన చేస్తారు అని చెప్పినట్టు అర్థమైంది సార్.
ఓకే, మీ ప్రశ్నగా సమాధానం వచ్చినట్టేనా?
వచ్చింది సార్.
నేరస్థాపన అంటే ఏంటో మాట్లాడతావా కృపా బెనర్జీ? నేరస్థాపన అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని మాట్లాడతారా?
అంటే వారి మీద నేరం మోపుతున్నారు అని అర్థమైందన్నా.
ఇంగ్లీష్ లో ఏ పదం వాడారమ్మా దానికి?
అగెయిన్స్ట్ జడ్జిమెంట్ అనే వాడారన్నా, కండెమ్. జడ్జిమెంట్ రోజు వాళ్ళు మిమ్మల్ని కండెమ్ చేస్తారు అని వాడారన్నా.
కండెమ్ చేస్తారంటే నేరాన్ని ఆరోపించడమా?
అంతేనా.
ద మెన్ ఆఫ్ నినేవే విల్ స్టాండ్ అప్ ఎట్ ద జడ్జిమెంట్ విత్ ది జనరేషన్ అండ్ కండెమ్ ఇట్. ఓకే, ఇంకేమైనా మాట్లాడే ఉంటే మీరు అడగొచ్చండి.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
చేస్తామా?
40లో యోనా సూచన క్రియ అది చెప్పారు కదా సార్,
యేసయ్య, యోనాకు యేసయ్యకు సూచక్రియ అంటే ఆయన మూడు రాత్రింబగులు చేప కడుపులో ఉన్నాడు, యేసయ్య మూడు రాత్రింబగులు ఆయన చనిపోయి తిరిగి లేచాడు, దానికి సాదృశ్యంగా చెప్పబడినది అనుకోవచ్చా సార్?
అంటే అన్న మాట అదే, అందులో మీకు అర్థం కానిది, మీకు అర్థమైన విషయాలు మళ్ళీ కన్ఫర్మ్ చేసింది ఉండదు. అక్కడ ఉన్నది ప్లెయిన్ గా ఏమైనా ఎలాగైతే మూడు రాత్రి బగళ్ళు చేప కడుపులో ఉంది, తిమింగల కడుపులో ఉన్నాడు, అలాగే ఉంటాడని ఉంది. అందులో మీకు అర్థం కానీ ఏంటి, లేకపోతే మీకు అది కాకుండా ఇంకేమైనా అర్థమైతే ఏదన్నా మాట్లాడాలి, కన్ఫర్మేషన్ చేసుకుని ఏముండదు. ఇక్కడ నేరస్థాపన అన్నాకాడ జోసెఫ్ అంటాడు, నేరారోపణ అని అంటాడు. శామ్యూయేలు అంటాడు తీర్పరులు అని రాయబడింది 27వ వచనంలో, వారు తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చడం వేరు, నేరాన్ని మోపడం వేరు. సో ఇది నేరస్థాపన అన్న మాట దగ్గర వాళ్ళే తీర్పు తీరుస్తారు అన్నట్టుగా ఉంది. నేరారోపణ అనడం కంటే కూడా తీర్పు తీరుస్తారనడం సోట పొరువాడు బాగుంది. నేరస్థాపన అంటే స్థాపించటం, ఆరోపించటం కాదు, దాన్ని మనం చూస్తున్నాం. తర్వాత ప్రదీప్ రాట గారు అంటారు, నేర అంటే శిక్షార్హులు అని చెప్పటం, జడ్జిమెంట్ ఇచ్చేయటం, జడ్జిమెంట్ ఇచ్చేయటం. శామ్యూయేలు చాలా పరిస్థితి లో జడ్జిమెంట్ అని ఉంది అని మాట్లాడుతున్నారు. బాగుంది, మీ సమాధానాలు బాగున్నాయి
అన్న. ఒక మాట అంట,
మాట్లాడు
అన్న, ఈ నేరస్థాపన అన్న దాని దగ్గర ఇప్పుడు జడ్జిమెంట్ అంటే తీర్పు ఇచ్చేసేయడం కదన్నా.
అవును,
ఇక్కడ జడ్జిమెంట్ తీర్పు తీర్చడం అనేది దేవుడు తీర్పు తీరుస్తాడు కాని, అంటే జడ్జిమెంట్ ఇస్తాడు కాని వీళ్ళు ఎలా తీర్పు తీరుస్తారన్నది ఒక డౌట్ ఉందన్న. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అన్న, ఇప్పుడు ఒక వ్యక్తి మీద నేరాన్ని ఇతను చేశాడు తప్పు చేశాడని ఒక సాక్ష్యం ఎట్లాగైతే చెప్తారో నేరాన్ని అతని మీద ఆరోపించడానికి అట్లా చెప్తారని నా ఉద్దేశం అన్న. అంటే తీర్పు తీర్చడం అంటే అది ఒకవేళ వీళ్ళే శిక్ష విధిస్తారని కాదని అనుకుంటున్నానన్నా, దాని మీద కొంచెం
శిక్ష విధించేది ఎవరు అన్నది వేరు, శిక్షను కన్ఫర్మ్ చేయడం వేరు. అంటే శిక్ష విధిస్తారు కాదు, ఏమంటావు, శిక్ష విధించరు కానీ ఏం చేస్తారంటో ఆరోపణ మాత్రమే చేస్తారంటో సురేష్ అంటారా?
అవునన్నా అవునన్నా, ఆరోపణ మాత్రమే. అంటే వాళ్ళు మీరు ఇలా చేశారు అని నేరస్థాపన చేస్తారు అంతే, అంటే వాళ్ళ మీద సాక్ష్యం చెప్తారు.
అందుకే చాలా మంది ఏమంటున్నారంటే, మీ చాట్ బాక్స్ లో కూడా సంధ్యారాయణ గారు అంటారు, ద మెన్ ఆఫ్ నినెవే విల్ కమ్ ఆఫ్ ఇన్ ద డే ఆఫ్ జడ్జింగ్ అండ్ గివ్ ద డిసిషన్ అగైనెస్ట్ ది జనరేషన్. వాళ్ళు మేము చేయగలిగాం అని వారు ముందుకు వచ్చి నిలబడతారు అని అంటున్నారు. జయచంద్ర దోషులుగా ప్రకటించటం, రాజుగారు డిఆర్డీఏ ఎవరో వచ్చి నిందించటం ఆరోపించడం కాదు, తమ జీవితం స్పందన ఉదాహరణ ద్వారా తప్పు స్పష్టంగా బయటపడటం, తీర్పు దినాన ఒకరి సరిగ్గా చేసిన పని ఇంకొకరి తప్పును తానే చూపిస్తుంది. బాగుంది, మీరు బాగానే పెడుతున్నారు. రాజుగారు నేరస్థాపన అంటే కండెమ్, ఆ కండెమినేషన్ మాటలతో నిందించడం కాదు, జీవితం ద్వారా తప్పును రుజువు చేయటం అని అంటారు. రైట్, ముందుకెళ్దాం మరి, ముందుకెళ్దాం. తర్వాత నెక్స్ట్ బ్రదర్ మాట్లాడండి.
రూఫస్ అని ఒక చిన్న విషయం, అలా నినివే వారి దగ్గర ఒక సూచక క్రియ అంటే నినివే ప్రజలకు ఒక వండర్ గాని ఒక అద్భుతం గాని అక్కడ చేయగలలేదు, వారు రక్షణ పొందారు. కానీ ఇక్కడ ఎన్నో సూచక్రియలు ఎన్నో అద్భుతాలు చేయబడుతున్నాయి, ఇంకా వారి మనస్సు మారు మనస్సు దూరంగా ఉందని నాకు అర్థం.
అది అది ఏమైనా ప్రశ్నగా తీసుకున్నా వివరిస్తే బాగుండేది. ఎందుకు యోనా కంటే గొప్పవాడిని అని ఏసై అన్నారంటే, దాన్ని సజీవాహిని కమెంటేటర్స్ ఏమన్నారంటే, ఆయన ఏమి అద్భుతాలు చేయలే, నినెవే పట్టణంలో అద్భుతాలు ఏం చేయలే, కానీ ఏసై ఎన్నో అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేసిన ఈ కఠినాత్ములు అర్థం చేసుకోలేకపోతున్నారు అని రూపస్ అంటాడు. ఎక్కడిది ఎన్ఎల్పి ఒకటి వచ్చిన ఆ మాటే మనం చూస్తాం, యోనా ఎలాంటి అద్భుత క్రియ చేయలేదు అయినా నినెవే నగరం పశ్చాత్తాపడింది. ఇతర జనాలుండే ఆ నగరం అన్యుడు దేవునికి తల ఉంచింది, కానీ దేవుని సొంత ప్రజలను ఇస్రాయేల్ వారు అనేకమైన మహత్తులు చూసి కూడా ఆయనకు వ్యతిరేకంగా తమ హృదయాన్ని కఠినం చేసుకున్నారు. కాబట్టి యోనా కంటే గొప్పోడు అన్న మాటని ఇలా వివరించారు ఇక్కడ. రైట్ రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పోర్షన్ 42 సువర్ణరాజు గారి పోర్షన్. సువర్ణరాజు గారు మీ పోర్షన్ ఏమైనా డౌట్లు ఉన్నాయా, అర్థమయ్యాయా? మీ వచ్చిన మీద మాట్లాడతారా, 42 మీకేం డౌట్లు ఉన్నాయా? సువర్ణరాజు గారు ఉన్నారా, మీట్లో పెట్టేశారా? చూడండి
సార్. ప్రైజ్ రా సార్. ఆ విమర్శ సమయంలో దక్షిణ దేశపు రాణి తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను, ఆమె సులోమోను జ్ఞానం వినటకు భూమి అత్తం నుండి వచ్చను, ఇదిగో సులోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమె ఎక్కడ షేబా దేశం నుంచి వచ్చింది సార్? వచ్చి సులోమోన్ని
ప్రశ్న సువర్ణరాజు గారు మీకు ఏమర్థం అయ్యింది అని అడగట్లేదండి. మీకేమన్నా సందేహాలు ఉన్నాయా, మీరేమైనా ఎక్స్ట్రాలు ఏమైనా స్టడీ చేశారా అని అడుగుతున్నాం. నాకు అర్థమైందండి నా వాక్యం అంటే, ఎవరికైనా డౌట్లు ఉంటే మీరు క్లారిఫై చేస్తారు.
ఓకే సార్, నాకు అర్థమైంది సార్. ఇది ఎవరన్నా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను.
మామూలుగా లేదు, సువర్ణరాజు గారు రెడీగా ఉన్నారు, ఎవరికి డౌట్ ఉన్నా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, చాలా సంతోషం. ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడిగితే సువర్ణరాజు గారు క్లారిఫై చేస్తారు, లేదా స్టడీ టీమ్ క్లారిఫై చేస్తారు. ఏమన్నా ఉంటే మీరు మాట్లాడచ్చు. ఇక్కడ శేఖర్ శ్రీకాకుళం నుంచి ఒక ప్రశ్న అంటాడు. పూర్వం చనిపోయిన వారు అంటే నినివే తరం వారు కానివ్వండి, శబదేశపురాణి కానివ్వండి, పూర్వం చనిపోయిన వారు ఇప్పుడున్న వారు చేసినవి చూస్తారా అని అడుగుతున్నాడు. అంటే మనం ఏం చేస్తున్నామో వాళ్ళు తెలుస్తారా అని అడుగుతున్నాడు. ఏమన్నా దాని మీద కూడా ఒక మాట మాట్లాడచ్చు. ఏమంటావు సువర్ణరాజు గారు?
ఓకే సార్, అప్పుడు పూర్వం అనేది మనం సదోమను ఇజ్రాయెల్ టైంలో మరి షేబా దేశపురాణి గారు వచ్చారు, వారు చూశారండి, వారు అప్పుడు చూశారు ఈ తరం వారు ఏసై చేస్తున్న సూచిక్రియలు కూడా, ఏసై చేస్తున్న అద్భుతాలు కూడా చూశారండి. వారు నినేమి పట్టణం అయితే కానివ్వండి, శేబాదేశపురాణి సొలోమను ఐసరాయల్ టైంలో కానీ వారు చూడ్డానికి వచ్చారండి. వారు వీరు చేస్తున్న అద్భుతాలను చూడ్డానికి వచ్చారు. ఇక్కడ ఏసై చేస్తుంది చూస్తున్నారా అన్నదానికి నేను చెప్తున్నా సార్,
మీరు చెప్తుంది అర్థమైంది. శాబా దేశపురాణి యేసు ప్రభుని కలుసుకోవడానికి వచ్చిందా లేదా?
యేసు ప్రభు వారు చేస్తున్న ఆవిడ అద్భుతాలను చూసి యేసు ప్రభు వారు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి సొలొమోనుకి ఎంత జ్ఞానం ఉంది, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆవిడ అంత దూరం నుంచి వచ్చింది సార్.
ఆ సొలొమోను ఇబ్బంది పెట్టడానికి కాదు, యేసయ్యను కలవడానికి వచ్చిందా లేదా అని అడుగుతున్నాను.
ఏసైని ఎక్కడ ఎక్కడ ఉన్నారండి? ఏసయ్య ఏసై లేరు, ఆయన ఏసయ్య వల్ల ఈయన జ్ఞానం పొందాడు, ఆ జ్ఞానాన్ని నేను చూడడానికి వస్తాను వచ్చాను అని అంటుందండి. అది
ఎవరు చూడడానికి వచ్చింది?
సొలొమోను అండి, సొలొమోను జ్ఞానాన్ని
చూడడానికి వచ్చింది. కానీ ఏసైని చూడడానికి పోయింది ఆవిడ.
అంటే ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని సొలొమోను పొందాడు,
నేను అడిగింది చెప్పండి, ఏసైని శ్వేతదేశపురానికి కలుసుకుందా లేదా అని అడుగుతున్నాను.
లేదండి, లేదు లేదు,
కలుసుకోలేదు. ఎందుకు కలుసుకోలేకపోయింది?
ఆ తరంలో మరి ఏసై లేరు కదా.
అద్భుతం. ఏసై వచ్చిన తరం వేరు, సొలొమోను తరం వేరు. మనం దయచేసి ఇక్కడ ఆ తరం ఈ తరం అన్న కాడ మీరు కొంచెం యోనా ఎప్పటి వాడు, నినేవే పట్టణం ఎప్పటిది, ఏసే ఎప్పుడు మాట్లాడుతున్నాడు, మధ్య గ్యాప్ అవన్నీ మైండ్ లో పెట్టుకుని మాట్లాడితే కన్ఫ్యూజన్ ఉండదు. రైట్, మా సువర్ణ రాజు గారు చాలా క్లారిటీతో ఉన్నారు, మీరు అడిగితే చెప్పేస్తారు. రైట్, ఇప్పుడు ఆయన అడిగింది దానికి మీరు చెప్పేది, మీకు ఆ క్లారిటీ బాగుంది. ఆయన అడిగింది కష్టమైనది కానీ దాన్ని మర్చిపోదాం, అది మళ్ళీ మాట్లాడదాం. దాన్ని ఇంకెవరైనా సువర్ణ రాజు గారు చెప్పారు, ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడండి. తన శేఖర్ ఏమంటారంటే, గత తరాల్లో ఉన్నవారు ఈ తరం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుందా అని అడుగుతున్నాడు. ఏమైనా దాని మీద మాట్లాడతారా?
అంటే వాళ్ళు తెలుస్తారా?
సువర్ణ రాజు గారు మాట్లాడండి.
విమర్శ దినం అంటే ఆ తరంలో ఉన్న వారు విమర్శలు చేశారు సార్, యోనా గారు నేనేమి పట్టణం వారిని అయితే గాని, ఆ శివాదీశ్వరాని గారు అయితే గాని, ఆ సమయంలో
మనకి సువర్ణ రాజు గారు కొంచెం కొంచెం నన్ను భరించాలి. మన కరత ఏంటంటే ఏది చెప్పినా సూట్ గా చెప్పాలి, షార్ట్ గా చెప్పాలి, మీ అంత స్మార్ట్ గా చెప్పాలి.
ఈ తరం వారు మరి చూశారు కదా సార్,
చూస్తారు తెలుస్తుంది తెలీదు అది చెప్పండి బాబు.
చూస్తారు తెలియదు అని అంటే ఈ తరంలో మనం దేవుణ్ణి నమ్మాలి సార్, విశ్వాసంతోనే ఉంటేనే గాని అద్భుతాలు మనలో ఉన్న.
ప్రశ్న మీకు ఏమర్థమైంది రిపీట్ చేస్తారా? నేను అడిగిన ప్రశ్న ఏంటి తిరిగి నన్ను అడగండి.
సార్ ఒకటి, ఆ తరంలో జరిగింది, ఈ తరంలో చూస్తారా చేస్తారా?
ఏ తరంలో జరిగింది?
ఆ తరంలో, పాత తరంలో జరిగింది, ఈ తరంలో చేస్తారా చూస్తారా అని అడిగారు సార్ మీరు.
ఈ తరం మంది ఈ తరంలో చేస్తున్నది, గత తరాల్లో చనిపోయిన వారు చూస్తారా ప్రశ్న అది?
లేదు సార్, లేదు చూడరండి.
అది వేదబా చెప్పరిసా? లేదు. అవును, కట్టే కొట్టే తెచ్చి అలా చెప్పి అని గుర్తుంటారు.
అన్నా ఇప్పుడు చూడక అన్న, వాళ్ళు జడ్జిమెంట్ అప్పుడు అందరూ రిజరెక్ట్ అయి ఉంటారు కదన్న, సో అప్పుడు ఒకరినొకరం తెలుసుకుంటాం కాబట్టి అప్పుడు మాట్లాడడానికి వాళ్ళు వీలవుతుంది కదన్న.
ఇప్పుడు చూడరు కానీ జడ్జిమెంట్ సమయంలో మొత్తం అందరూ పోగవుతారు కాబట్టి ఏ తరంలో ఎవరెవరు ఏం చేశారు అన్నది వాళ్ళకి తెలుస్తుంది అని అంటున్నాం. అంతేనమ్మా?
అంతే అన్న.
బాగుంది. సురేష్ నేను మాట్లాడతావా?
నాకు కూడా ఇది క్వశ్చన్ లాగే ఉందన్న, కొంచెం మీరే చెప్పండి అన్న.
మరి ఎందుకు రెస్పాండ్ అయ్యో? బాగుంది.
విమర్శ దినం అన్న క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరం లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ దినాన అందరిది తేటతెల్లం అవుతుందని అర్థం చేసుకుంటున్నాను.
ఆ దినాన రహస్యాలన్నీ, లేకపోతే ఎవరెవరు ఏం చేశారు, గ్రంథాలు విప్పబడతాయి, గ్రంథాలు చదవబడతా ఉంటాయి, అప్పుడు మాకు అర్థం అవుతుంది మనం ఏ తరం వాళ్ళు ఎవరు చేశారన్నది అంతా బట్టపేలు అవుతుంది. డాక్టర్ ప్రదీప్ గారు ఏమంటారంటే, దేవుడు తీర్పు దినాన అన్ని విషయాలు అనగా రహస్య విషయాలు బయలుపరుస్తాడు. వాళ్ళకి తెలుస్తుంది అనే కాదు కాని చెప్పబడుతుంది ఈయన ఏమేం చేశారు, గ్రంథాలు తెరవబడతారు కాబట్టి అన్ని తెలుస్తాయి అని మనం అనుకోకపోయినా అప్పుడైతే అన్ని చెప్పబడతా ఉంటాయి అని మనకి డాక్టర్ ప్రదీప్ గారు అంటారు. అదే విజయ్ కూడా అంటున్నారు. బాగుంది, ముందుకెళ్దాం. మరి 42వ వచనం సువర్ణ రాజు గారు దీని మీద ఆ వాక్యంలో ఆయన క్లారిటీ ఉంది, మీకు కూడా క్లారిటీ ఉంది అని అనుకుంటున్నాము. డౌట్లు ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే ముందుకెళ్దాం, టైం అయిపోయింది. 43-44 వచనాలు హెడ్ కాన్షియస్ శ్రీనివాస్ సంగారెడ్డి కోఆర్డినేట్ శ్రీను, నీ వాక్యం మీద ఏమన్నా నువ్వు మాట్లాడే ఉన్నాయా?
అంటే
శ్రీను క్లారిటీతో ఉన్నాడు, మీకేమైనా డౌట్ ఉంటే అడిగితే ఆయన క్లారిఫై చేస్తాడు. 43-44 ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగచ్చు. సువర్ణ రాజు గారి పోర్షన్ 42లో కొంత క్లారిటీ మనం, ఇది రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో ఉంది. ఇది ఇస్రాయేల్కు దక్షిణాన చాలా దూరంలో ఉన్న శాబాదేశం, అది ఈజిప్ట్ లో ఉంది, వేరే ఖండం, ఊదిగాంతాల నుంచి వచ్చింది అని కూడా రాయబడింది. ఈ లోకంలో జీవించిన వారందరిలోకి మహా జ్ఞాని సొలొమోను, ఆయన జ్ఞానం కొరకు ఈవిడ ఎంత కష్టపడి వచ్చింది. దేవుడు కుమారుడని యేసు ప్రభుతో పోల్చుకుంటే సొలొమోను జ్ఞానం ఎందుకు కొరగానిది? అంత గొప్ప లేకపోతే బుద్ధి జ్ఞాన సర్వసంపదలకు నిలయమైన యేసయ్య వచ్చి బోధిస్తే వీళ్ళు వింటారు. అందుకోసం ఈ శాబాదేశ ప్రాణి ఆ యేసుక్రీస్తు ప్రభు తరంలో ఉన్న వారి మీద నేరస్థాపన చేస్తారు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, 43-44 ఏమన్నా డౌట్లు ఉంటే మీరు అడిగితే నేను క్లారిఫై చేయగలుగుతాడు. చాలా చక్కగా అనురాధ ఏలూరు నుంచి వాక్యం కోట్ చేశారు. చనిపోయిన వారికి ఏమీ తెలియదు, భూమి మీద జరిగే కార్యాల్లో వారికి ఇంకా పాలు లేవు అన్న మాట మాట్లాడుతూ పరలోకంలో కూర్చొని భూమి మీద మనం చేస్తున్న పాప క్రియలన్నీ చూస్తూ వాళ్ళ గుండెలు బాదుకుంటా ఉంటారు అనుకోవద్దు, కానీ ఆ రోజు అన్ని విషయాలు బట్టబయలవుతాయి అని అంటారు అనురాధ. ఓకే, బాగుంది. 43-44 ఏమి డౌట్లు ఉంటే మీరు మాట్లాడచ్చు. ఏమి డౌట్ లేవని అనుకుంటున్నాను.
అపవిత్ర ఆత్మకు విశ్రాంతి అవసరమా సార్? నీరులోని చోట్ల తిరుగుతుందంటే నీరు ఉన్న చోట అపవిత్ర ఆత్మ ఉండదా సార్? సార్ అపవిత్ర ఆత్మ ఉంది కదా సార్, అపవిత్ర ఆత్మకు విశ్రాంతి అవసరమా? విశ్రాంతి కోసం వెతుకుతుందా? అది నీరు లేని చోట్ల మాత్రమే ఉంటుందా, నీరు ఉన్న చోట ఉండదా అని
శ్రీను ఏమన్నా సిస్టర్ సమాధానం చెప్తావా? మూడు ప్రశ్నలు అడిగారు, అపవిత్ర ఆత్మకు విశ్రాంతి అవసరమా, అది నీరులోని చోట్ల ఉంటుందా, నీరున్న చోట్ల ఉంటుందా అని అడుగుతున్నాడు. అంతేనమ్మా మీ ప్రశ్న?
అవును సార్, అంతే సార్.
ఏమైనా మాట్లాడతావా శ్రీను? మాట్లాడు.
నీరు లేని చెట్ల తిరుగుతున్నానంటే ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడ ఉండడానికి ప్రయత్నం చేశాను సార్.
వ్యాడు ఇందాకలు కూడా మాట్లాడా, నీరు అంటే వాక్యంగా తీసుకుంటున్నాను, వాక్యం లేని చోట్ల తిరుగుతుంది అని అన్నా. బాగుంది, నీరు అన్నదాన్ని వాక్యం ఎందుకు తీసుకుంటున్నావు శ్రీను? ఎక్కడైనా అలా ఉందా? అంత టైం తీసుకోకూడదు, టైం అయిపోయింది. ఇక్కడ ఇంకెవరైనా మాట్లాడతారు
సార్? జీవాత్మను జీవాన్ని పోస్తుంది కాబట్టి నీరు నేరుగా చూస్తుంది సార్. దేవుని వాక్యం
దేవుని వాక్యం నీరు అని ఏమైనా వాక్యాన్ని కోట్ చేస్తే నీ అభిప్రాయం బలంగా ఉంటది. ఎవరు అన్మ్యూట్ అయ్యారు? ఎస్ బ్రదర్ మాట్లాడండి.
ప్రజలే సార్, మొక్కకి మనం నీరు ఎలా అందిస్తామో మనిషికి జీవవాక్యం అనేది జీవవాక్యం, అది నీరుగా పరిగణించుకోవచ్చు సార్.
ఆయన ఎక్కడుంది బైబిల్లో?
ఇది బైబుల్ స్టడీ, బైబుల్ స్టడీలు బైబుల్ లేకుండా మాట్లాడేది ఎట్లాగా? అది వాస్తవం చాలా చోట్ల ఉంది. మొదటి కీర్తనలో కూడా నీటి కాలువల యువర్ నాటబడిన చెట్టు అని వాక్యం కోసం మాట్లాడేట. యెషయా పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఉదక స్నానము చేత పవిత్రపరిచి అని వాక్యం కోసం మాట్లాడాడు. పరిశుద్ధాత్మను కూడా నీళ్లతో పోల్చి మాట్లాడాడు, జలములు అన్నమాట. ఉన్నాయి బైబిల్లో ఉన్న వాక్యాలు, మీరు ఏమన్నా చూసి కోట్ చేయగలిగితే అర్థవంతంగా ఉంటుంది. యా వెళ్ళొచ్చు శ్రీను, నీరు అన్నక్కడ వాక్యం అని అర్థం చేసుకున్నావు, చేసుకో. ఇప్పుడు ఏమంటావు ఆవిడని? అపవిత్రాత్మకు విశ్రాంతి అవసరమా అని అడిగింది ఆవిడ. అవసరం అంటావు, అవసరం లేదంటావా?
అపవిత్రాత్మకు విశ్రాంతి అవసరం లేదు సార్.
అవసరం లేదు కాబట్టి అయినా మరి ఇక్కడ ఎందుకు విశ్రాంతి వెతుకుతూ వెళ్తుంది అవసరం లేకపోతే?
అక్కడ ఖాళీ హృదయం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది సార్. అక్కడ
విశ్రాంతి కోసం వెళ్ళలేదు, ఖాళీ ఉంది కాబట్టి వెళ్తుందని అంటారు. రాజు డిఆర్డీఏ కొత్తగూడెం చక్కగా ప్రశ్న టైప్ చేసి కూడా పెట్టాడు, డౌట్ వస్తే చూసుకోండి. అపవిత్రాత్మకు విశ్రాంతి అవసరమా? అది నీరు ఉన్న చోట ఉంటుందా లేదా నీరు లేకపోయినా ఉండగలదా అని ప్రశ్న. థ్యాంక్ యూ బ్రదర్. ఏమైనా మాట్లాడతారండి ఈ ప్రశ్న మీద? విశ్రాంతి అంటే ఊరట అంటారు డాక్టర్ ప్రదీప్ గారు. అపవిత్రాత్మ అపవిత్రతను వెదుగుతుందని నా భావన. బాగుంది. తర్వాత రాజు డిఆర్డీఏ, ఒక మనిషిని లేదా ప్రదేశాన్ని నియంత్రించటం, తన ప్రభావాన్ని కొనసాగించటం, అదే అపవిత్రాత్మక విశ్రాంతి. మనిషిలో ఉండటం దాని విశ్రాంతి. బాగుంది. దాని కంట్రోల్లోకి తెచ్చుకోవడమే దానికి హ్యాపీ, దాని హ్యాపీనెస్ విశ్రాంతిగా సహోదరు రాజు మాట్లాడతారు. త్వరగా మాట్లాడాలి, ఇంకేమిటి చెప్పాలి?
అన్నా దానికి విశ్రాంతి అవసరమే, అంటే ఆపరేట్ చేయడానికి దానికంటూ ఒక ప్లేస్ కావాలి. పాపాన్ని విడిచిపెట్టడమే కాదు, వాక్యాన్ని నింపుకోకపోతే ఖచ్చితంగా మళ్ళా అది బ్యాకప్ అయ్యి వచ్చేసి మళ్ళా కూర్చొని ఆపరేట్ చేయడానికి ఆస్కారం ఉండే ఛాన్స్ ఉందన్నా.
యా బాగుంది, బాగుంది నీ ఆలోచన, బాగుంది. ఖాళీగా ఉంటే వాక్యం లేకపోతే వాడు దాన్ని ఆక్యుపై చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు అని విజయ్ అంటాడు. మేరీ గ్రేస్ గారు, మీకేమైనా సమాధానం చెప్పగలిగామమ్మా?
సార్ అర్థం సార్.
ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకేమైనా మాట్లాడతారా? చాలా ప్రశ్నలు వస్తున్నాయి, చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు. మా భయం ఏంటంటే ఈ స్టడీ టీం వాళ్ళు చాలా అద్భుతంగా ప్రిపేర్ అయి ఇచ్చారు, అడగగానే టక్కుమని చెప్పేస్తున్నారు, అందుకే ఆ ప్రశ్న తీసుకోలేకపోతున్నాం. అందులో శామ్యూయేలు అంటాడు, నా ఇల్లు అన్నది కదా ఎలా అర్థం చేసుకోవాలి, దానికి ఇల్లు ఎక్కడుంది, ఏది దాని ఇల్లు అని ఆయన అడుగుతాడు. తర్వాత తనే అడుగుతున్నాడు మరలా, విశ్రాంతి అంటే ఏమిటి? 11వ అధ్యాయంలో విశ్రాంతి ప్రస్తావన జరిగింది, 12వ అధ్యాయంలో విశ్రాంతి కూడా ప్రస్తావించబడుతుంది, కాబట్టి విశ్రాంతి అంటే ఏంటి అని కూడా అడుగుతున్నాడు. పని చేయటం విశ్రాంతేనా, విరామం తీసుకోవడం విశ్రాంతి అంటే అది రెస్ట్ తీసుకోవడానికి విశ్రాంతి అని అడుగుతుందా, లేకపోతే అది ఏమన్నా పని చేసి ఎలా అర్థం చేసుకోమంటారని అడుగుతున్నాడు. చాలా ప్రశ్నలు ఉన్నాయి సామ్యాలకి, అన్మ్యూట్ చేస్తే చాలా ప్రశ్నలు అడగడం సిద్ధంగా ఉన్నాడు. తర్వాత సుసానాకరణ అడుగుతుంది, ఊడ్చి అమర్చి ఉండటం అన్నదాన్ని ఎలా అర్థం చేసుకోమంటారు? ఊడ్చి అమర్చి ఉండటం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి దయచేసి మీరు రేపు ఇదే టీం బైబుల్ స్టడీ కంటిన్యూ అవుతుంది, రేపు మళ్ళా 43 ఇక్కడ ప్రశ్నలు చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి, 50 వచ్చిన వరకు డిస్కస్ చేయాలి, తర్వాత మనం రేపే కాంటెక్స్ట్ అప్లికేషన్స్ సజీవాన్ని అన్ని చూడాలి. మీరు దయచేసి ప్రిపేర్ అయ్యి రావాలి. అందులో
ఇల్లు అంటే హృదయంతో పోల్చుకున్నా సార్.
ఇల్లు అంటే హృదయం అని పోల్చుకున్నాం.
అయితే ఏ కుటుంబంలో అయితే వాక్యం ఉండదో, ఏ హృదయంలో అయితే ఆరాధన ఉండదో, ప్రార్థన ఉండదో, ఆ కుటుంబంలో అపవిత్రాత్మకు అవకాశం ఉన్నట్టుగా ఉంటా సార్.
బాగుంది శ్రేణు. ఇప్పుడు ఇంతకే నువ్వు హృదయం కోసం మాట్లాడుతున్నావా, ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నావా, రెండు. నువ్వు హృదయం అన్నావు, అది ఒక వ్యక్తికి సంబంధించింది. ఫ్యామిలీ అన్నావు, అది కుటుంబం. దేనికోసం తీసుకోమంటావు దీన్ని?
ఇల్లు అంటే హృదయంతో తీసుకోమంటాను సార్.
హృదయంగా తీసుకోమంటావు. అప్పుడు నువ్వు చెప్పిన వ్యాఖ్యానం ఏం చెప్పాలి? ఏ వ్యక్తి అయితే వాక్యంతో హృదయాన్ని నింపుకోడో ఆ వ్యక్తులకు సాతాను వస్తాడు. అది బాగుంటది. ఏ ఇల్లు అయితే, ఏ కుటుంబం అయితే ప్రార్థన చేసుకోదు అన్నది రిలెవెంట్ కాదు. రైట్, బాగుంది. మనం రేపు దీన్ని కంటిన్యూ చేద్దాము. చాలా చక్కటి పోర్షన్, చాలా విషయాలు పై వచ్చినాలు కూడా మీరు అంత మాట్లాడలేదు కానీ అక్కడ యోనా కంటే గొప్పవాడిని, సొలోమోను కంటే గొప్పవాడిని, నినివే పట్టణస్థులు నేరస్థాపన చేస్తారు, శాబా దేశపు నేరస్థాపన చేస్తుంది, ఆ మాట మీద కూడా చాలా విషయాలు మాట్లాడవచ్చు. మీరు ఎందుకు అంతగా మాట్లాడడం? రైట్, మరి ఇక్కడితో నేను ఆపుతా ఉన్నాను. రేపు బెటర్ గా ప్రిపేర్ అయ్యి వచ్చి బెటర్ గా మాట్లాడతారు, మా అందరి ఆశ తీరుస్తారు. మీరేదో కోఆర్డినేటర్లో బైబిల్ స్టడీ అట, కోఆర్డినేటర్లు అంటే బలమైన నాయకులు అని చెప్పి 550 మంది వచ్చి కూర్చున్నారు. చెప్పండి బాబు, వింటామని. కాబట్టి వాళ్ళందరికీ మన డిస్కషన్ మీనింగ్ఫుల్ గా ఉండేటట్లుగా మీరు ప్రిపేర్ అయ్యి రావాలి. ఇక్కడితో నేను ఆపుతా ఉన్నాను. ఎవరైనా ఒకరు స్టడీ టీమ్ నుంచి ప్రార్థన చేయండి, మనం ప్రార్థనలోకి వెళ్ళాం. మేధావులంతా ఉన్నారు. రూపస్ ఉన్నాడు, రూపా ఉంది, సురేష్ ఉన్నాడు. ఎందుకో మీరు అంతగా మాట్లాడతారా? రేపు ఇట్లా ఉంటే ఒప్పుకోను. ప్రిపేర్ అయ్యండి, ఒకరు తీసుకుని ప్రార్థన చేయండి.
ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి బైబిల్ స్టడీకి మీరు నడిపించారు ప్రభా. నేను మరి కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడడానికి ప్రభా నా తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. నడిపిస్తున్న మీ దాసుని కూడా మీరు మెలకై జ్ఞాపకం చేసుకునండి. మాట్లాడినటువంటి వారిని, మాట్లాడని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా తండ్రి. నేను ఇంకా లోతైనటువంటి స్టడీ చేయాల్సి ఉందన్నటువంటి విషయాన్ని బట్టి కూడా తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వచనం వెంబడి వచనము ఇంకా తేటగా నాయన తండ్రి ప్రభా దాంట్లో ఉన్నటువంటి విషయాలను నాయన స్టడీ చేయడానికి, అర్థం చేసుకోవడానికి, వాక్యానుసారంగా ప్రభా ధ్యానించడానికి కావలసినటువంటి కృపను మీరు మండిగా దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మేము సమయాన్ని వ్యర్థపరచుకోకుండా నేను రేపటి దినం త్వర త్వరగా నేను డిస్కషన్ లో పాల్గొని ప్రభా తండ్రి సమయాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి ప్రభా. స్టడీ టీమ్ గా పిలువబడినటువంటి నాయన తండ్రి మా అందరికీ కూడా ప్రభా తండ్రి మీరే జ్ఞానాత్మనిచ్చి నడిపించి మీరు మైం పొందవలసిందిగా ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటూ ఉదయకాల సమయంలో ప్రభా జరిగినటువంటి బైబిల్ స్టడీని బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ముందున్నటువంటి ప్రార్థన విషయాల్లో కూడా మీ సహకారం దయచేయమని వేడుకుంటూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రైజ్లో
థ్యాంక్ యూ విజయ్. సమయం తిరిగి అధ్యక్షులుగా చెప్తా ఉన్నాను. రేపటి దినం కొరకు సిద్ధపడదాం, ప్రార్థనలో ఎక్కి వెళ్తాం.